మార్కు 14. పస్కా పండుగకు, పులియబెట్టని రొట్టెల పండుగకు 2 రోజుల ముందు ప్రధాన యాజకులు, శాస్త్రులు యేసును బంధించి చంపటానికి పన్నాగం పన్నటం మొదలుపెట్టారు.
కాని పండుగ రోజుల్లో కాదు, అలా చేస్తే ప్రజలు అల్లర్లు మొదలుపెట్టవచ్చు
అని మాట్లాడుకున్నారు. ఆ సమయంలో యేసు బేతనియలో ఉన్నాడు. ఆయన కుష్ఠురోగి సీమోను ఇంట్లో భోజనానికి కూర్చొని ఉండగా ఒక స్త్రీ ఇంట్లోకి వచ్చింది. ఆమె స్వచ్ఛమైన అగరు చెట్ల నుండి చేసిన మిక్కిలి విలువైన అత్తరును ఒక చలువరాతి బుడ్డిలో తన వెంట తెచ్చింది. ఆ బుడ్డి మూత పగులగొట్టి ఆ అత్తరును యేసు తలపై పోసింది. ఇది చూసి అక్కడున్న వాళ్లలో కొందరికి కోపం వచ్చింది. వాళ్ళు పరస్పరం,
అత్తరును ఇలా వృధా చేయటం ఎందుకు? దాన్ని అమ్మితే 300 దేనారాలు వచ్చేవి. ఆ డబ్బు పేదవాళ్లకు ఇచ్చి ఉండవలసింది
అని ఆ స్త్రీని గూర్చి గొణుక్కున్నారు. యేసు,
ఆపండి, ఆమెనెందుకు కంగారు పెడుతున్నారు? ఆమె మంచి పని చేసింది. పేదవాళ్లు మీలో ఎప్పుడూ ఉంటారు. మీకిష్టం వచ్చినప్పుడు మీరు వాళ్లకు సహాయం చేయవచ్చు. కాని నేను ఎల్లకాలం మీతో ఉండను. ఆమె చేయగలిగింది ఆమె చేసింది. నన్ను సమాధికి సిద్ధం చేయాలని ఆమె నా దేహంపై అత్తరు పోసింది. ఇది నిజం. ప్రపంచంలో సువార్త ప్రకటించిన ప్రతిచోట ఆమె జ్ఞాపకార్థంగా ఆమె చేసింది కూడా చెప్పబడుతుంది
అని అన్నాడు. ఆ తర్వాత 12 గురిలో ఒకడైన యూదా ఇస్కరియోతు యేసును ప్రధాన యాజకులకు పట్టివ్వటానికి వాళ్ల దగ్గరకు వెళ్ళాడు. వాళ్ళు ఇది విని చాలా ఆనందపడి అతనికి డబ్బిస్తామని వాగ్దానం చేశారు. అందువల్ల యూదా యేసును పట్టివ్వటానికి తగిన అవకాశం కోసం ఎదురుచూడసాగాడు. పులియబెట్టని రొట్టెల పండుగ వచ్చింది. మొదటిరోజు పస్కా గొర్రెపిల్లను బలి ఇవ్వటం ఆచారం. ఆ రోజు యేసు శిష్యులు ఆయనతో,
ఎక్కడికి వెళ్ళి పస్కా పండుగ భోజనం సిద్ధం చేయమంటారు
అని అడిగారు. యేసు తన శిష్యుల్లో 2 పంపుతూ వాళ్లతో ఈ విధంగా అన్నాడు,
నగరంలోకి వెళ్ళండి. నీళ్ల కడవనెత్తుకుని వస్తున్న ఒక మనిషి మీకు కనిపిస్తాడు. అతణ్ణి అనుసరించండి. అతడు ప్రవేశించిన ఇంటి యజమానితో, అతిథులు ఉండే గది ఎక్కడుందో బోధకుడు అడగమన్నాడని, ఆయన తన శిష్యులతో కలిసి ఆ గదిలో పస్కా పండుగ భోజనం చెయ్యాలని అనుకుంటున్నాడని నేను అన్నట్లు చెప్పండి. అన్ని వస్తువులతో సిద్ధంగా ఉన్న మేడమీది విశాలమైన గదిని అతడు మీకు చూపుతాడు. మనకోసం అక్కడ భోజనం ఏర్పాటు చేయండి.
శిష్యులు పట్టణంలోకి వెళ్లారు. యేసు చెప్పినట్లే అన్నీ జరిగాయి. వాళ్లు పస్కా పండుగ భోజనం సిద్ధం చేశారు. సాయంత్రం కాగానే యేసు 12 కలిసి వచ్చాడు. వాళ్లంతా బల్ల ముందు కూర్చొని భోజనం చేస్తూ ఉన్నారు. అప్పుడు యేసు వాళ్లతో,
ఇది నిజం, మీలో ఒకడు, అంటే ప్రస్తుతం నాతో కూర్చొని భోజనం చేస్తున్న వాళ్లలో ఒకడు నాకు ద్రోహం చేస్తాడు
అని అన్నాడు. వాళ్లకు దుఃఖం వచ్చింది.
ఖచ్చితంగా నేను కాదు కదా ప్రభు
అని ఒకరి తర్వాత ఒకరు ఆయనతో అన్నారు. యేసు,
మీ 12 ఒకడు నాతో కలిసి రొట్టె గిన్నెలో ముంచేవాడు నాకు ద్రోహం చేస్తాడు. లేఖనాల్లో వ్రాసిన విధంగా మనుష్యకుమారుడు వెళ్ళిపోవచ్చున్నాడు. కాని మనుష్యకుమారునికి ద్రోహం చేసిన వాడు శాపగ్రస్తుడవుతాడు. వాడు జన్మించి ఉండకపోతే బాగుండేది
అని అన్నాడు. అంతా భోజనం చేస్తుండగా యేసు రొట్టె తీసుకొని దేవునికి కృతజ్ఞతలు చెప్పాడు. దాన్ని విరిచి శిష్యులకిస్తూ,
ఇది నా దేహం, దీన్ని తీసుకోండి
అని అన్నాడు. ఆ తరువాత గిన్నె తీసుకొని దేవునికి కృతజ్ఞతలు చెప్పి వాళ్లకిచ్చాడు. వాళ్లందరూ ఆ గిన్నె నుండి త్రాగారు.
ఇది నా నిబంధన రక్తం, ఆ రక్తాన్ని అందరికోసం కార్చాను. ఇది నిజం, నేను దేవుని రాజ్యంలో ప్రవేశించి క్రొత్త ద్రాక్షారసం త్రాగేదాకా ఇప్పుడు తప్ప మరెప్పుడూ ద్రాక్షారసం త్రాగను
అని యేసు అన్నాడు. వాళ్ళు ఒక భక్తిగీతం పాడాక ఒలీవుల కొండమీదికి వెళ్లారు. యేసు వాళ్లతో,
మీ మనస్సులు చెదరిపోతాయి, ఎందుకంటే లేఖనాల్లో నేను గొర్రెల కాపరిని కొడతాను, గొర్రెలన్నీ చెదరిపోతాయి అని వ్రాయబడింది. కాని నేను బ్రతికి వచ్చాక మీకన్నా ముందుగా గలిలయకి వెళ్తాను
అని అన్నాడు. అప్పుడు పేతురు,
అందరి విశ్వాసం పోయినా నా విశ్వాసం సన్నగిల్లదు
అని అన్నాడు. యేసు సమాధానంగా,
ఇది నిజం, ఈరోజు అంటే ఈ రాత్రి కోడి 2 సార్లు కొయ్యకముందే నీవు 3 సార్లు నేనెవరో తెలియదంటావు
అని అన్నాడు. కాని పేతురు, ఎన్నటికీ అలా అననని అంటూ,
నేను మీతో మరణించవలసి వచ్చినా సరే నేనెప్పటికీ మీరెవరో తెలియదనను
అని అన్నాడు. మిగతా శిష్యులు కూడా అదేవిధంగా అన్నారు. అంతా గెత్సేమనే అనే స్థలానికి వెళ్లారు. అక్కడ యేసు తన శిష్యులతో,
నేను ప్రార్థించి వచ్చేదాకా మీరిక్కడే ఉండండి
అని అన్నాడు. కాని యేసు పేతురును, యాకోబును, యోహానును తన వెంట పిలుచుకు వెళ్లాడు. ఆయనకు చాలా దుఃఖం, ఆవేదన కలగడం మొదలుపెట్టింది. ఆయన వాళ్లతో,
నా ఆత్మ ప్రాణం పోయేటంత దుఃఖాన్ని అనుభవిస్తోంది, ఇక్కడే కూర్చొని మెలకువతో ఉండండి
అని అన్నాడు. ఆయన కొంత దూరం వెళ్లి నేలపై మోకరిల్లి, వీలైతే ఆ ఘడియ రాకూడదని ప్రార్థిస్తూ ఆయన,
అబ్బా తండ్రి, నీకన్నీ సాధ్యం, ఈ దుఃఖాన్ని నాకు దూరంగా తీసివేయి, కాని నెరవేరవలసింది నా కోరిక కాదు నీది
అని అన్నాడు. ఆయన వచ్చి తన శిష్యులు నిద్రిస్తుండటం చూశాడు. ఆయన పేతురుతో,
సీమోను, నిద్రిస్తున్నావా? 1 గంట మేలుకోలేకపోయావా? మెలకువతో ఉండండి, ప్రార్థించండి, అప్పుడే మీరు సైతాను ప్రేరణకు లొంగకుండా ఉంటారు. ఆత్మసిద్ధమే కాని శరీరంలో బలం లేదు
అని అన్నాడు. యేసు మళ్లీ వెళ్లి మొదటి వలె ప్రార్థించాడు. ఆయన తిరిగి వచ్చి, శిష్యుల కళ్ళు భారంగా ఉండటం వల్ల వాళ్లు నిద్రిస్తూ ఉండటం గమనించాడు. ఆయనకు ఏం సమాధానం చెప్పాలో శిష్యులకు తోచలేదు. యేసు 3వసారి తిరిగి వచ్చి వాళ్లతో,
ఇంకా హాయిగా నిద్రిస్తున్నారా? చాలించండి, సమయం ఆసన్నమైంది. అదిగో చూడండి, మనుష్యకుమారుడు పాపులకు అప్పగింపబడుతున్నాడు. లేవండి, వెళ్దాం రండి, అదిగో ద్రోహి వస్తున్నాడు
అని అన్నాడు. ఆయన ఇంకా మాట్లాడుతుండగా 12 గురిలో ఒకడైన యూదా వచ్చాడు. ప్రధాన యాజకులు, శాస్త్రులు, పెద్దలు పంపిన ప్రజలు కత్తులు కర్రలు పట్టుకుని యూదా వెంట ఉన్నారు. ఆ ద్రోహి వాళ్లతో,
నేను వెళ్లి ఎవరిని ముద్దు పెట్టుకుంటానో ఆయనే యేసు, ఆయన్ని బంధించి భటుల మధ్య ఉంచి తీసుకువెళ్ళండి
అని వాళ్లతో చెప్పాడు. ఆయన్ని ముద్దు పెట్టుకుని వాళ్లకు సంజ్ఞ చేస్తానని ముందే వాళ్లతో మాట్లాడుకున్నాడు. వెంటనే యూదా యేసు దగ్గరకు వెళ్లి,
రబ్బీ
అని అంటూ ఆయన్ని ముద్దు పెట్టుకున్నాడు. వచ్చిన ప్రజలు యేసును బంధించారు. యేసు ప్రక్కన నిల్చున్నవాడొకడు, తన కత్తి తీసి ప్రధాన యాజకుని సేవకుని చెవి నరికివేశాడు. యేసు,
మీరు కత్తులతో కర్రలతో వచ్చి బంధించటానికి నేనేమైనా దొంగనా? నేను ప్రతిరోజు మందిరంలో బోధిస్తూ మీతో ఉన్నవాణ్ణే, అప్పుడు నన్ను ఎందుకు బంధించలేదు? కాని లేఖనాల్లో రాసింది జరిగి తీరాలి
అని అన్నాడు. అప్పుడు యేసు అనుచరులందరూ ఆయన్ని ఒంటరిగా వదిలి పారిపోయారు. ఒక యువకుడు యేసును అనుసరిస్తూ ఉన్నాడు. అతని ఒంటి మీద నడుముకు కట్టుకున్న గుడ్డ తప్ప మరేదీ లేదు. ప్రజలు వానిని కూడా గభాలున పట్టుకున్నారు. కాని అతడు తన అంగీపై వేసుకున్న గుడ్డ జారిరాగా అతడు దాన్ని వదిలి పారిపోయాడు. వాళ్ళు యేసును ప్రధాన యాజకుని దగ్గరకు తీసుకువెళ్లారు. ప్రధాన యాజకులు, పెద్దలు, శాస్త్రులు అందరూ అక్కడ సమావేశం అయ్యారు. పేతురు కొంత దూరంలో ఉండి వాళ్లను అనుసరిస్తూ ప్రధాన యాజకుని ఇంటి పెరట్లోకి వచ్చాడు. భటులతో పాటు తాను కూడా చలిమంటలు వేసుకుంటూ వాళ్లతో కూర్చున్నాడు. ప్రధాన యాజకులు, మహాసభకు చెందిన అందరు సభ్యులు యేసుకు మరణదండన విధించటానికి తగిన సాక్ష్యం కోసం వెతకసాగారు. కాని వాళ్లకు సాక్ష్యం లభించలేదు. చాలామంది ప్రతికూలంగా దొంగ సాక్ష్యం చెప్పారు. కాని వాళ్ల సాక్ష్యాలు ఒకదానితో ఒకటి పొసగలేదు. అప్పుడు కొందరు లేచి ఈ దొంగ సాక్ష్యం చెప్పారు.
మానవులు కట్టిన ఈ మందిరాన్ని పడగొట్టి 3 రోజుల్లో మానవులు కట్టని వేరొక మందిరాన్ని నిర్మిస్తాను అని అతడు అనటం మేం విన్నాము.
కాని ఆ సాక్ష్యం కూడా ఒకరు ఒక విధంగా, ఇంకొకరు ఇంకో విధంగా చెప్పారు. ఆ తరువాత ప్రధాన యాజకుడు లేచి సభ్యుల ముందు నిలుచుని యేసుతో,
నీవు సమాధానం చెప్పదలుచుకోలేదా? వీళ్ళు నీకు వ్యతిరేకంగా సాక్ష్యం చెబుతున్నారు కదా, నీవేమంటావు
అని అడిగాడు. కాని యేసు ఏ సమాధానం చెప్పక మౌనం వహించాడు. ప్రధాన యాజకుడు,
నీవు దేవుని కుమారుడవైన క్రీస్తువా? మానవులు స్తుతించే దేవుని కుమారుడువా
అని మళ్లీ ప్రశ్నించాడు. యేసు,
అవును, సర్వశక్తి సంపన్నుడైన దేవుని కుడిచేతి వైపు మనుష్య కుమారుడు కూర్చుని ఉండటం, ఆయన పరలోకంలో నుండి మేఘాలపై రావటం మీరు చూస్తారు
అని అన్నాడు. ప్రధాన యాజకుడు తన దుస్తుల్ని చింపుకొని,
మనకు ఇతర సాక్ష్యాలెందుకు? అతడు దైవ దూషణ చేయటం మీరు విన్నారు కదా, మీ అభిప్రాయమేమిటి
అని సభ్యుల్ని అడిగాడు. అందరూ మరణదండన విధించాలని అన్నారు. ఆ తరువాత కొందరు యేసు మీద ఉమ్మివేయటం మొదలుపెట్టారు. కొందరు ఆయన కళ్లకు గంతలు కట్టి తమ పిడికిలితో గుద్ది,
ఎవరో చెప్పుకో
అని హేళన చేశారు. కాపలా కాచే పటులు ఆయన్ని తీసుకువెళ్లి కొట్టారు. పేతురు క్రింద ఇంటి ముందు పెరట్లో ఉన్నాడు. ప్రధాన యాజకుని దాసీలలో ఒకతే అక్కడకు వచ్చింది. పేతురు చలిమంటలు వేసుకుంటూ అక్కడ ఉండటం చూసి అతని దగ్గరకు వెళ్లి అతన్ని పరీక్షగా చూసింది.
నజరేతు యేసుతో నీవు కూడా ఉన్నావు కదూ
అని ఆమె పేతురుతో అన్నది. అతడు, నాకు తెలియదంటూ,
నీవేం అంటున్నావో నాకు అర్థం కావటం లేదు
అని అన్నాడు. పేతురు ద్వారం వైపు వెళ్ళాడు. వెంటనే కోడి కూసింది. ఆ దాసీ పిల్ల పేతురును చూసి చుట్టూ ఉన్న వాళ్లతో,
ఇతడు వాళ్లలో ఒకడు
అని మళ్లీ అన్నది. మళ్లీ పేతురు,
అది నిజం కాదు, నాకు తెలియదు
అని అన్నాడు. కొద్దిసేపయ్యాక పేతురుతో నిలుచున్న వాళ్ళు అతనితో,
నీవు కూడా గల్లేయవాడివి కనుక తప్పకుండా వారిలో ఒకడివి
అని అన్నారు. పేతురు తన మీద ఒట్టు పెట్టుకుంటూ,
ప్రమాణంగా చెబుతున్నాను, మీరు మాట్లాడుతున్న మనిషి ఎవరో నాకు తెలియదు
అన్నాడు. వెంటనే రెండవసారి కోడి కూసింది. అప్పుడు యేసు తనతో అన్న ఈ మాటలు పేతురుకు జ్ఞాపకం వచ్చాయి.
కోడి రెండుసార్లు కూయకముందే నేనెవరో తెలియదని మూడుసార్లు అంటావు.
పేతురు దుఃఖం ఆపుకోలేక శోకించటం మొదలుపెట్టాడు.